మనస్సు ఉండాలి. శ్రీ గురుదేవులు ఒకసారి వారి బోధామృతంలో మాట్లాడుతూ ఏం చెప్పారు మనకి? అంతటా తిరుగుతుంటాడు కాని వాడి మనసు ఇక్కడే ఉంటుంది, దేవుడి దగ్గరే ఉంటుంది. వాడు గొప్పవాడా? లేకపోతే ఇక్కడే ఉంటాడు, మనసు మాత్రం ఇక్కడ ఉండదు అసలు. ఎప్పుడు ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఎవడు గొప్ప అని అంటే ఏంటి? ఎక్కడ ఉన్నా మనసు ఇక్కడ ఉండాలి. ఇది ఇంకోలాగా అనుకోకండి, ఇవాళ అందుకునే 8 మేము రాలేదండి. ఎక్కడున్నా మనసు ఇక్కడే ఉంది కదా అనుకున్నారా? సమయం అయిపోతుంది కదా, సమయము మనది. ఇప్పుడు ఈ సమయం మనది, మనం నిక్షేపం చేసుకునేటువంటి సమయం. తట్టి మా దారాపుత్రాదుల కోసమో రోడ్డు మీద పడి తిరిగేటప్పుడు, బజార్లో ఉండేటప్పుడు, ఎవరెవరో ఏంటో లోకాభిరామాయణం చెప్పేటప్పుడు ఆ సమయం నీదిగా ఉంటోందా? ఎక్కడైనా ఏమైనా చెప్పాయండి, ఆ సమయం మంది కాదు. అది ఆ సమయం ఏమైపోతుంది? కాలుడు మింగేస్తున్నాడు. నీకున్నటువంటి ఏది జీవితంలో ఉన్నటువంటి సమయాన్ని అలాగా మనస్సు పొల్లుతూ ఉంటే కాలుడు మింగేస్తున్నాడు. మరి గురుదేవులు చెప్పినట్టుగా మనం నడుచుకుంటే ఎవరు పట్టుకుంటున్నారు? కాళీప్రసాద దేవుడు పట్టుకుంటున్నాడు కదా. అంటే దోషమా ఇలా అందరినీ రమ్మంటాం? దోషమా? ఒకసారి ఆలోచించండి. ఏదైనా తప్పుంటే దోషం అనుకుంటే చెయ్యొద్దని చూస్తే నేను ఎవరిని లేపను. చాలా నేను కూడా నేర్చుకుంటానమ్మా, నేర్చుకుంటా. 8 రండి రావాలి, బాగా కడుపు నిండా ప్రసాదం తిని 8 వచ్చేయండి అని మనం నిన్న చెప్పుకున్నాం కదా. మరి ఇంతమంది రాలేకపోయారంటే ఏదో బలవత్తరమైన కారణం వెనకాల లాగుతోంది కదా. బలవత్తరమైనటువంటి కారణములు వెనకకి లాగకపోతే మనం ఇది చేసి ఉండేవాళ్ళేమో కదా. అందుకని ఏదైనా దోషం ఉందేమో చేతులు ఎత్తండి, పర్వాలా. అమ్మా 8 అది చాలా దోషం, అది చేతులు ఎత్తండి, పర్వాలా, నేను దండం పెడతా. లేదా? ఆహా, లేదు అంటే మనం రాకపోవడం అనేది చేస్తున్నది దోషమే అని తెలిసింది కదా. రాకపోవడానికి కారణం దోషము అని తెలుస్తోంది. అంటే మన అశ్రద్ధ, మనలో ఉన్నటువంటి అశ్రద్ధ. ఏముందిలే అమ్మ చెప్తారు గాని, అమ్మ చెప్తారు గాని రావాలనే ఉందిలే. అమ్మను బాబు వచ్చే సమయానికి రావచ్చు, కానీ ఇక్ష్వాకు వంశం మాది, అది నా మాట కాదు, మన తండ్రి మాట. మన తండ్రి మాది అసలే ఇక్ష్వాకు వంశం. మాట నిలబెట్టుకునే వాళ్ళం, మాట ఎప్పుడు దాటి ఉండం మేము. ఏ మాట ఉంటుందో ఆ మాట ఆచరించి తీరుతాం. ఏది ఆచరిస్తున్నామో ఆ మాటే బయటకు వస్తుంది. ఇప్పుడు మనం ముందే వచ్చామేమో, ఎంత విన్నామో, ఏమి విన్నామో, దాసుగారు చెప్పినట్టుగా చెప్పాలంటే చెప్పలేము. కానీ ఒకటేముంది ఇందులో మనసుకేముందండి? తృప్తి. విన్నాం, వినకుండా ఎక్కడ ఉంటుంది? ఇక్కడే కదా వేసింది సనగ్గింజ. మనస్సును చేసుకుని ఇక్కడికి వచ్చి కూర్చున్నాం కదా. కూర్చున్న తర్వాత విషయాలు వెళ్లకుండా ఉంటాయా? వెళుతూ ఉంటాయి కదా. ఇప్పుడు బంధాసురుడు, ఇదేంటి ముండాసురుడు, ఇవన్నీ కథ వెళ్తుంది. వెళ్తూ ఉండి ఏమవుతోంది? ఇందులో మనలో ఉన్నటువంటి గుణాలు, అసుర ప్రవృత్తిని ఎలా రహితం చేసుకోవాలో ఒక విధంగా ఒక చరిత్రను వినిపిస్తూ ఆయన మన కోసం అంతరార్థాన్ని చక్కగా పరిశీలించి అనేకమైనటువంటి ఉపమానాలతో మన ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకి తేనెటీగని పేరు పెట్టచ్చుక మనం. ఎందుకంటే తేనెటీగ ఎక్కడెక్కడో పువ్వుల నుంచి తేనె సేకరిస్తుంది. సేకరించి ఏం చేస్తుంది? తేనె ఏం చేస్తుంది? సీజర్లు పెట్టుకుని దాని పిల్లలకి ఇచ్చుకుంటుందా? ఇచ్చుకుంటుందా? ఇవ్వదు కదా. ఏం చేస్తుంది? తీసుకొచ్చి మళ్ళా ఇగో ఈ మానవులకే ధారం పోస్తుంది. అలాగే మనకి కష్టం లేకుండా ఎక్కడెక్కడివో ఆయన పరిశీలించి దాని గురించి చక్కగా మననం చేసుకుంటూ విచారణ చేసుకుంటూ అనేక అనేక మహాత్ములు దాని గురించి ఆ విషయం గురించి ఏ ఏ విధంగా మనకి సాధనలో ఈ మానవుడి యొక్క నడవడికి ఎలా బాగుంటుందో అవన్నీ కూడా చక్కగా దాన్ని మనకు అర్థమయ్యేటువంటి స్థితిలో చక్కగా మన ముందు ఉంచుతున్నారు. ఎంత ఆనందం, ఎంత తృప్తి అండి. ఆయన అసలు ఇప్పుడు దొరకట్లేదు ఎవరికి, అమ్మో నాకే దొరకట్లేదండి. నేను పట్టుకోవాలంటేనే చాలా కష్టంగా ఉంది. ముందు చెప్పాలి, దాసు ఈ రోజులు ఖాళీగా అట్టే పెట్టుకోని, లేకపోతే నాకే దొరకట్లేదు. నిన్నన్నాను నువ్వు చెప్పున్నది నాటిలో అమ్మ బెంగ పెట్టుకుంటుందని లేదా ఎక్కడా అని అడిగాను మొన్న. అంటే ఏదో కొంచెం నాకు కూడా చూడాలనిపిస్తుంది కదా అప్పుడప్పుడు. కాస్త కొంచెం చిక్కుపోయాడు పిల్లాడి మధ్య. బాబుజీ బిడ్డలంటే కొంచెం పేపర్ బేబీలాగా ఉండాలి. చిక్కుపోయేసరికి సరిగ్గా తింటున్నాడో లేదో ప్రచారంలో ఉన్నాడు. మరి ఎక్కడెక్కడో వాతావరణంలో అందరం కూడా తిరుగుతూ ప్రచారం చేసుకునే వాళ్ళే కదండి. ఒక మరి పరస్పరం భావం ఎంత. అందులో మా సీతమ్మ తల్లిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టానయ్యే, పిల్లిద్దరు రామలక్ష్మణులు ఇద్దరు ఇక్కడ ఉండే మా అదిగో రామలక్ష్మణులు మళ్ళా ప్రిపేర్ అయిపోతున్నారు వీళ్ళిద్దరు. నెక్స్ట్ నేను వాడిని పట్టుకునే బదులు వీణ్ణి పట్టుకుని కాకా పడితే నయమేమో అనిపిస్తాను. ఎందుకంటే వీళ్ళు చాలా మంచివాళ్ళు. ఎందుకంటే ప్రార్థనకి సాయంత్రం కూడా తప్పకుండా వచ్చేస్తారు వాళ్ళు. ఆయన నవ్వుతూ చూస్తారు, ఒక దండం పెడతారు అక్కడి నుంచి దూరంగా. ఈసారి మా సీతమ్మ తల్లి సరే సరి ఎలాగో చెప్పాడు ఆయన త్యాగరాజ స్వామి. సీతమ్మ మాయమ్మ శ్రీరాముడు కానీ చెప్పాలంటే మాత్రం సీతమ్మతో చెప్పగలం, కానీ శ్రీరాముడితో మనం మాట్లాడడం చాలా కష్టం. ఆయన అందుబాటులో ఉన్నాడు, అనేక అనేక ప్రచారాల్లో ఉంటాడే. కాబట్టి సీతమ్మని మనం కూల్ డౌన్ హాయిగా దగ్గర తీసుకుంటే ఆ తర్వాత జరగాల్సింది జరుగుతుంది. అది ఇక్కడి నుంచి రాలా, సనాతన ధర్మం నుంచి వస్తోంది. అదనమాట. కూర్చోండి రా అబ్బాయి, కూర్చో. చక్క వెళ్ళిపెట్టి వీళ్ళని ఆడుకోవచ్చుగా ఈ వయసులో. ఎందుకు కూర్చున్నారండి పిల్లలందరూ? మనం నేర్పిస్తున్నారు బాబుజీ. ఆ చిన్న ముండ వాళ్ళు కూర్చుంటున్నారు, వయసులు వచ్చినాయి మీకు సిగ్గు రావట్లే. చూడండి ఎవరిని వాళ్ళు ఎత్తుకుందాం. చిన్న ముండవాళ్ళు వాళ్ళకి అర్థమే అర్థం అవ్వకపోని, అమ్మ నవ్వితే నవ్వుదాం, అమ్మ పాడితే పాడదాం అన్నట్టుగా వాళ్ళకి ఏమర్థం అవుతుందని పెద్ద పెద్ద వర్డ్స్ చెప్తే వాళ్ళకి ఆసన శుద్ధి కలుగుతోంది. బాబుజీ ఇస్తున్నారు, మనందరికి ఇచ్చారు అప్పటి నుంచి. వాళ్ళని చూస్తే మనం అది నేర్చుకోవాలి. వయసులు వచ్చినాయి, ఆధ్యాత్మికత కావాలి. మా జీవితం ఆధ్యాత్మిక జీవితం అయిపోవాలి. కోరిక పెద్దదే, ప్రయత్నం ఇది. ప్రయత్నం ఎక్కడిది? అందుకనే ఈ మనలో ఉండేటువంటి అసుర గుణాలు ఉన్నాయే, ఈ అసుర గుణాలని మనం సంహరింప చేసుకోవడం కోసమే ఇక్కడ వేసి ఉంచితే ఏమవుతుందంటే మహారాజు రాజాధిరాజు అక్కడ ప్రకాశిస్తున్నారు. ఆయన ప్రకాశించకుండా లేరు. ప్రత్యామ్నాయంగా మనం ఏంటంటే ఇది స్వామి పాదుకలని అందరికీ అందుబాటులో ఉండటం కోసం, దండం పెట్టుకోవడం కోసం ఒక పాదుక సేవ చేసుకున్నామే తప్ప స్వామికలు లేకుండా పురాణం ఎక్కడ ముందుకెళ్తుందండి? అది భాగవత పురాణం. అందులో అందుకని మనలో మన వల్ల జరిగేటువంటి దోషాన్ని మన మనస్సు చేతే గుర్తించి, మన మనస్సు చేతే దానిని మాటి మాటికి వేలు పెట్టి మనం చూపించుకుంటా ఉండాలట. బాబుజీ మహారాజు అంటుండారు, మనస్సుకున్న దోషాన్ని మనస్సు చేతనే దాన్ని గుర్తిస్తూ ఉంటే మళ్ళీ ఇంకోసారి చేయకుండా ఉంటుంది. అందుకని మనం ప్రతి సంవత్సరం వింటున్నాం. మనం మహిషాసురుడు సంవత్సరానికి ఒకసారి వస్తూనే ఉంటాడు. ఒకసారి వస్తాడా? చదువుకోవడానికి భాగవత పురాణం అనేటువంటి దాంట్లో ఒక్కసారి వస్తున్నాడు, కానీ మనలో అడుగడికి లేస్తూనే ఉన్నాడు మహిషాసురుడు. ఈ మహిషి ఇది ఇందులో ఉన్న మహిష ఉందే, ఈ మహిషం లేస్తూనే ఉంది. ఏంటి, కామరూపంలోనో క్రోధ రూపంలోనో మొత్తం అన్ని కలిగిన వాడు ఆయన. ఎవరు మహిషాసురుడు ఏ ఒక్క దాంతో మాత్రమే పోల్చడానికి కూడా లేదు అక్కడ. అటువంటి మహిషాసురుణ్ణి సంహరించడం కోసం ఇటు ముందు నుంచి ఉన్నటువంటి మంత్రి సామంతాదులు, తర్వాత మరి సహాయం చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు అందులో అసుర లక్షణాలు కలిగినటువంటి వాళ్ళు, అవన్నీ మనలో రహితం అవ్వాలంటే మనం ఇదిగో ప్రయత్నం అనేటువంటిది ఇక్కడ కూర్చొని చేసుకుంటే చాలు. మనకేం లేదనుకోండి, భగవన్నామం వెళ్తుంది చూడండి, మీ గురు లక్ష్యార్థాన్ని ఎంత బాగా జపం చేసుకోవచ్చు ఇక్కడ కూర్చుంటే. మీరు అదే బయట ఉండండి, చేసుకుంటారేమో చూస్తా. ఇక్కడికి వచ్చేదాకా నేను అదే చేశానండి అని చెప్పండి, ఒకటి చూస్తాను. చేయరు, చేయడం అవ్వదు అక్కడ. ఇక్కడ కూర్చుంటే బోడంత జపం అవుతుంది. లేదు, లలిత సహస్రనామాలు చదివే వాళ్ళకి సహస్రనామ జపాలు చాలా అయిపోతూ ఉంటాయి ఇక్కడ. ఎందుకంటే స్థానం అటువంటిది, ఏది గురుదేవులి సన్నిధిలో మనం కూర్చుంటున్నాం కాబట్టి మనం తీసుకురావక్కర్లేదు, మన ఇందేయాలని ఆయన తోడుకెళ్తుంటాడు. ఇది స్వామి శ్రోత్రం చక్షు స్పర్శనంచ రసనం ఘ్రాణమేవచ అధిష్టాయ మనశ్చాయం. బయట ఉంటే విషయాన్ని ఉపసేవితే, మరి ఇవి కూడా ఉన్నాయి. ఇందాక అబ్బాయి చెప్పాడు వాసనలు, రెండు రకాల వాసనలు ఉంటాయి కరెక్ట్. సువాసన కూడా ఉండాలి అసలు, కానీ మనకు ఉండాల్సిన ఒక వాసన ఎప్పుడు ఉంటుంది. ఏం వాసన అంటే, కొంతమందికి పూలు గుచ్చే వాసన, కొంతమందికి భజన చేసే వాసన, కొంతమందికి వంట వండే అదే ఆ సేవ చేసుకునే వాసన, కొంతమందికి బోధ చెప్పుకునేటువంటి. అంటే వాళ్ళ పరిమళం అది. వాసన అంటే అది పరిమళం, ఆ వాసనలు అనుకోకండి, ఇది పరిమళం. ఇది ఉండడం మంచిది, ఉండాలి ఇటువంటి. కానీ దీనికి కాకుండా ఉండే దుర్వాసనలు ఉంటాయి కొన్ని. ఏంటి ఆ దుర్వాసన అంటే, సమయం ఉండి కూడా మనం రాలేకపోవడం. సమయం ఉండి కూడా పరధ్యాస కలిగి ఉండడం. ఇక్కడ వచ్చినటువంటి ఆశ్రమ వాతావరణంలో మనం తీసుకోవాల్సినటువంటి శ్రద్ధ తీసుకోకుండా, అందరూ ఇక్కడ కనిపిస్తున్నారు కదా అని లోకాభిరామాయణం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేయటం. దేని తీసుకెళ్తుందండి అది? దుర్వాసన, కంపు, మురికిగుంట వాసనకిను దానికి తేడా ఏంటండి? ఏమండి, మురికిగుంట వాసన ఉంటుంది, వాసన తర్వాత దాని మీద ఏం వాళ్తాయని చెప్పేవారు స్వామివారు? దోమలు ఉన్నాయా మీరున్న చోట? మీరున్న చోట దోమలు ఉన్నాయంటేంటి దానికి? చుట్టుపక్కల వాతావరణం సరిగ్గా లేదు, సరిగ్గా తుడుచుకోకపోతేనే దోమలు గట్రా ఉంటాయి. అలాగే మనం కూడా ఇక్కడికి వచ్చి మన మనస్సుతో లోక విచారణ చేస్తే, లోక సంబంధమైనటువంటి విచారణ ద్వారా ఏమొస్తున్నాయి, ఏది ఆ దోమలు లాంటివి మనని హింసిస్తూ ఉంటాయి. ఏంటవి? ఆ కార్యక్రమం లోక ఏది, లోక ప్రచారం అనేటువంటిది ఆ మీటింగ్ అయిపోతుంది. కానీ నీ మనస్సుకి తర్వాత ఉండేది ఉంటుంది చూసావు, అవి నీ వెంటబడి ఇంకా నీ వస్తూనే ఉన్నా, నీ వస్తూనే ఉన్నా, నీ వెంట నిన్ను వదిలిపెట్టను. ఇందా పాపను మరి ఒక గంటన్నర ఇచ్చావది అవకాశం, ఇది చూసుకో. నువ్వు రోజన్నర వదిలించుకోవాలన్నా కూడా నేను వదలను. నువ్వు వెళ్లేదాకా నువ్వు మాట్లాడిందంతా నీ కాని విషయం అయినప్పుడే కూడా నువ్వు అది తీసి పక్కన వెళ్ళడం నీ వల్ల రాదు, నీ ఇంటి విషయం కాకపోయినా కూడా. ఏదై లోకాభిరామాయణం అంటే దాన్ని ఏం చెప్పారు బాబుజీ మహారాజు? ఇంగువ కట్టిన గుడ్డ ఉతికితే అంత సామాన్యంగా పోతుందా? అందుకని అటువంటి వాటికి మనం చోటు పెట్టకూడదు. ఎందుకంటే మనము ప్రభు సేవ కోసం వచ్చాం అక్కడికి. ప్రభు చెప్తున్నటువంటి, ప్రభు అందించినటువంటి ఆ మంచి మహావాక్య బోధని మనం మననం చేసుకోవడానికి వచ్చాం ఇక్కడ. ఆ మననంలోనే, వినికిడిలోనే మనలో ఉన్నటువంటి శత్రుత్వం అనేటువంటి అశత్రుత్వము రహితమైంది. కామం క్రోధంచ లోభంచ దేహే తిష్టతి తస్కరాః జ్ఞానరత్నాపహారాయ తస్మా జాగ్రత్త జాగ్రత్త. ఈ అసుర ప్రవృత్తి ఉన్నంతసేపు నీలో ఉన్నటువంటి జ్ఞానం అనేటువంటి రత్నాన్ని అపహారం ఎక్కడి నుంచో బయట నుంచి రావట్లేదు. నీలో ఉన్న గుణాలే నీకు నీ జీవితాన్ని నుంచి అపహరించేస్తున్నారు. జ్ఞానరత్నాన్ని అపహరిస్తున్నారయ్యా, ఇంకేనైనా జాగ్రత్త పడు అని మహాత్ములు మనకి హెచ్చరిక చేస్తున్నారు. అందుకని మనం మన సమయం సద్వినియోగపరచుకోవాలి. మనకి తపస్సు అంటే తెలియదు, ధ్యానం అంటే తెలియదు, పూజ అంటే తెలియదు, భోజనం అన్నా కూడా తెలియదు. అందరూ అనుకుంటారు భోజనం ఎందుకు తెలియదండి, భోజనం బాగా తెలుసు. తెలీదు, సరిగ్గా శాస్త్రం చెప్పినట్టే గనక భోజనం చేస్తే అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుందండి? శాస్త్రం చెప్పినట్టే గనక భోజనం చేస్తే అసలు అనారోగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? తినవలసినటువంటి పదార్థాలే గనక నీ మనస్సు మంచినే ఆలోచిస్తూ తీసుకుంటే అనారోగ్యం ఎక్కడ స్థానం ఉంటుంది? అక్కడ ఆలోచన సరిగ్గా ఉండదు, తినే ఆహారం సరిగ్గా ఉండదు అని మనం ఏం చేస్తున్నాం? రోజు చెప్పుకుంటూనే ఉన్నాం కదా, తినరానివన్నీ, తినకూడనివన్నీ, ఆలోచన రాకూడవన్నీ ఆలోచిస్తూ మన జీవితాల్లో ముందుకు వెళ్తుంటే మనసుకు అశాంతి కాక, దాని భావన కాక ఇంకెక్కడ మంచి వస్తుందండి మనకి? ఏదీ సరిగ్గా రాదు, అంతా కంగారుతోనే వెళ్ళిపోతోంది. ప్రపంచంలో బ్రతకడం కూడా పరుగు పెట్టడమే. బాబుజీ మహారాజు అంటుండేవాళ్ళు తెలుసా, మేకల మంది అంటుండేవాళ్ళు. ఒక మేక ఇటు వెళ్తే అన్ని మేకలు అటు వెళ్ళిపోతాయట. మేకల మంద అంతేకాదు, అలంది తీసుకెళ్లారు స్వామి. చిన్నగా ఒకసారి బయటికి వెళ్ళారు స్వామి దగ్గరికి, అలంది తీసుకువెళ్లారు స్వామి. అందరు భక్తులందరూ వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మనకి మన సహజంగా ఉంది, మన గురుదేవులు కదా, స్వామి ఇటు వెళ్తే అటు వెళ్దామని అని బాబుజీ మహారాజు ఏంటంటే అంటే క్షేత్రాలు వెళ్ళినప్పుడు కొంతసేపు అదృశ్యం అయిపోతుండేవారు, కనిపిస్తుండేవారు కాదు, గబగబా ఎక్కడికో అసలు మనం పట్టుకోలేనంత వేగంగా నడిచినట్టుగా ఉంటూ ఉండేవారు మన ఎదుట. తర్వాత కొంతసేపు కనిపించేవారు కాదు. మనం ఇలా వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఎవరైనా ఒక వెళ్ళి భవో లేకపోతే ఏదో అంటుండేవారు. అది కూడా వెతుకుతూ ఉన్న వాళ్ళకే అనేవారు. ఇంకేముంది, ఎక్కడికో వెళ్ళిపోయారు లేని, వీళ్ళు ఏ హోటల్కో వెళ్ళారనుకోండి వాళ్ళంతే హోటల్ కథాయన మహా. అలా ఉంటూ ఉంటే అల్లందీలో అందరూ బాబుజీ ఎటు వస్తే అటు వెళ్దామని, ఎటు వస్తే అటు వెళ్దామని వెళ్తున్నారు. ఒక్కసారిగా అక్కడ చూశారు ఇటు వస్తున్నారని అటు వెళ్ళిపోయారు. మరి అటు పట్టుకున్నారు అందరు జనం, చాలా మంది ఉన్నాం. మరి చెంబేళి మేళం అన్నారు మనందరికీ సాధన కదా, చెంబేళి మేళం. ఇప్పుడు మనందరికీ ఏంటి? చెంబేళి మేళం. మరి ఎనిమిదింటికే రావచ్చు కదర్రా చెంబేళి మేళం అంతా. చెంబేళి అనగానే అందరూ మీట్ అయిపోతున్నారు ఇందులో. మరి చెంబేళిలో కలిస్తే బాబుజీ ఎటు వెళ్తే అటు వెళ్ళేవాళ్ళం కదా. మరి ఎన్నింటికల్లా ఇక్కడ మరి సత్సంగం అవుతుంటే మొదలవుతుంటే రాలేదంటే చెంబేళి మేళం ఎలా వస్తుందండి? అంటే చెంబేళి అంటే ఏమన్నా సామాన్యం అనుకున్నారా? చెంబేళి పుల్ల ఎంత సువాసన ఉందండి. మహాత్ములు ఒక మాట మాట్లాడారంటే అందులో ఎంత పరిమళం ఉంటుంది. ఆ చెంబేళి పులికి ఎంత సువాసన ఉందండి. ఇప్పుడు అమ్మవారికి అలంకారం జరుగుతుంది అక్కడ. చెంబేళి పువ్వుకి ఎంత సుగంధం ఉందండి. మన జరంగా పోల్చలా, ఏది ఆ పూలు లాంటి వాళ్ళు అని అంటే వారు మందలించడంలో కూడా అంత తత్వం ఉంటూ ఉండేది. అది మహాత్ములంటే. అందుకని మనం ఇంత తేలిగ్గా మనకి అమ్మతత్వం లభిస్తోంది కదా, మన అమ్మ ఒళ్ళో ఉన్నాం, అమ్మ దృష్టిలో ఉన్నామని చెప్పాను నేను మొదటి రోజే విన్నవించుకున్నాను తమరందరికీ కూడా. అమ్మ యొక్క విశ్వ చక్షువులో అమ్మ అనురాగానికి మనందరం ఇలా ఉండబట్టి మన జీవితాలు ఇలా వెళ్తున్నాయి. కర్మలు ఉన్నాయి, మరి వాటి నుంచి బయటకు రావాలి. కర్మలతోనేగా జన్మ వచ్చింది. ఇంకా ఎంతెంత అనుభవించాల్సిన వాళ్ళము. ఆ అమ్మ ఆ కంటి వెలుగులో ఉన్నాం కాబట్టి కర్మలన్నీ అట్లా అట్లా దాటించుకుంటూ. నాకు అబ్బాయి చెప్పాడు చూడండి, కష్టం వచ్చినట్టు కూడా తెలియట్లే, కష్టం దాటిపోయిన తర్వాత బాబోయ్ ఏంటి ఈ రాత్రి ఎలా గలిపాను ఇంత కష్టం వస్తే అంతే. ఎప్పుడు తెలుస్తోంది? దాటిపోయిన తర్వాత. ఎవరు దాటించిన వాళ్ళు? ఆశ్రయమిచ్చిన భగవానుడు, గురు భగవానుడు. కాబట్టి ఎక్కడికక్కడ మనలో ఉన్నటువంటివి, ఎందుకంటే అటువంటి సువాసన వెలుదల్లే వాటిగా మార్చుకోమని మనకి మహానుభావులు, మహాత్ములు, పెద్దలు మనకి అందిస్తున్నారు, సూచనప్రాయంగా అందిస్తున్నారు. అంటే పెద్దగా పెద్దగా చెబితే అందేటువంటిది సూచనప్రాయంగా అంటే అందేటువంటిది కాదా అని కాదు, సూచనప్రాయంగా అందించడం అంటే నీకే డైరెక్ట్ గాని, సూచన అంటే నీకు, ఎవరికి? వాళ్ళకే సూచన అన్నమాట. అది అంటే ఏంటి? సూచన సూక్ష్మంగా ఉంటుంది, కానీ ఎలా ఉంటుంది? ఒరే నువ్వైతేనే చేయగలవరా, నలుగురు పిల్లలుంటే దగ్గర కూర్చోబెట్టుకుని ఒక పిల్లని వెళ్ళరే నువ్వైతేనే చేయగలవరా ఈ పని, అందుకు నువ్వు తప్పకుండా చేస్తావు కదా అనగానే, వాడు అంతకు ముందు చెయ్యని పని అయినా కూడా వాడేం చేస్తాడు? నాన్న నాకప్ప చెప్పాడు ఈ పని, జమ్మ నిలిపోతాడు పని చేయడానికి. అలాగే మనకి సూచన లేని ఏమి ఇస్తున్నారంటే ఇది ఇది ప్రపంచం, దినించిరా లోపలికి, దినించిరా లోపలికి. అందుకనే మనకి వివేక చూడమణిలో కూడా ఏమని చెప్పారు, మరి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు వివరిస్తూ, శబ్దాదిభిః పంచభిరేవ పంచ పంచత్వమాపు సగుణేన బద్ధ పురంగ మాతంగ పతంగమేన భృంగానర పంచభిరంచిత కిమంటారాయన. మనకున్నటువంటి ఇంద్రియాలు ఐదు, శబ్ద స్పర్శ రూప రస గంధములు ఐదు ఉన్నాయి మానవుడికి. ఆ మహానుభావుడు అంటున్నాడు, ఒక్కొక్క ఇంద్రియంతోనే లోబడి ఒక్కొక్కటి తమ జీవితాన్ని పతనం చేసుకున్నాయి. అందులో ఉన్నది అది సంస్కృతంలో అర్థం శబ్దాదిభి. ఈ శబ్దాది విషయాదుల ద్వారా ఒక్కొక్కటి ఒక్కొక్క మాదిరిగా. జింకకి వినికిడంటే ఇష్టం, లేడి పిల్లకి వినికిడంటే ఇష్టం. అందుకని ఆ మురళి వాయిస్తే అది గబగబ పరిగెత్తుకొస్తుందంట. ఎవరైతే జింకలు పట్టాలనుకున్నారో చక్కగా ఏది ఒక వల్ల పన్ని ఆ వల్ల కింద ఏది వాటికి ఆహారం వేసి వల్ల పన్ని ఆ చెట్టు వెనుక ఉండి ఆయన మురళి వాయిస్తాడట. మురళి వాయిస్తుంటే జింకలు అసలు ఆ గంతులు చూస్తారు కదా, గంతులు వేసుకుంటూ గబగబ వచ్చేసి ఈ నెట్ట మీదకి వచ్చేసి వల్ల మీదకి వచ్చేసి ఆ వలకి చిక్కుకు పడిపోతాయట. ఇంకంతే బంధన. వెంటనే ఆయన ఏం చేసుకోవాలనుకున్నాడో ఆ కార్యం, అంటే విన్నంత మాత్రం చేతనే అది తన జీవితాన్ని బంధన తెచ్చుకుంది, జీవితం పతనం అయిపోయి. అలాగే ఏనుగు స్పర్శ ద్వారా, దాని స్పర్శ అంటే చాలా ఇష్టమంట మామిటి. ఇది ఈ మన సర్కస్ లో వాటిలో పెట్టుకునేటువంటి వాళ్ళు ఏనుగులు పట్టాలి అనుకుంటే మరి మగవడేనుగు అంత తొందరగా ఏమీ లభించడం చాలా కష్టమంట. అది దానికి వీళ్ళు ముందర ఒక ఆడ ఏనుగును మచ్చిక చేసుకుని దానికి ట్రైనింగ్ ఇస్తారట. ఇచ్చి ఆడ ఏనుగు ట్రైనింగ్ ఇచ్చి ఆ మంచి మంచి అడవిలో పెద్ద కందకం ఒక గొయ్యి తీసి దానిపైన ఒక తడిక వేసి దాని మీద కాస్త ఏది కనిపించకుండా పచ్చగడ్డి వేసేసి ట్రైనింగ్ ఇస్తారు. మన ఏనుగు పడదు అందులో, ఏది ట్రైనింగ్ ఇచ్చినటువంటి ఏనుగు, ఆడ ఏనుగు. ఇది వెళ్లి మగ ఏనుగుకి తొండం తొండం వేసి అది మెల్లగా దాన్ని లాక్కొచ్చి 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 అగో ఆ కొంత దాకా తీసుకొస్తుందంట. దీని ఇది ఎప్పుడైతే తొండం వేసి ముడిపెట్టిందో ఆహాహా నాకు దానంతర అదే ఎంత మంచి స్పర్శ అనుకుంటూ వస్తుంది. ఆ కందకం దగ్గరికి వచ్చేసరికి ఆ బరువుకి ఆ గోతిలో పడిపోతుంది. ఒక పూట పెడితే ఒక పూటలో దానికి కావాల్సిన దాంట్లో ఏదో కొంచెం పెడితే అలా మెల్లమెల్లగా కొంచెం కొంచెం దానికి ఏది ఆహారం ఇస్తూ ఇవ్వక చేస్తూ తనకి ఎలా కావాలంటే అలా మలుచుకుంటూ ఆఖరికి దాన్ని గట్టెక్కిస్తాడు, తన పని పూర్తి చేసుకుంటాడు మావిటి వాడు పట్టుకున్నవాడు. మరి స్పర్శ ద్వారా, శబ్ద స్పర్శ రూపం ద్వారా మెడత. ఇదో లైట్లు కొట్టుకుంటూ ఉంటాయి కదా రాత్రులు మెడతలు, అదేదో ఫలం అనుకుంటాయి దానికి వెళ్ళి కొట్టుకుంటుంది. కొట్టుకుని కొట్టుకుని ఫలం లభించకపోగా వేడికి కింద కుప్పలాగా మాడిపై కూర్చుంటాయి. దేనివలన? రూపం ద్వారా. శబ్ద స్పర్శ రూప రసం, ఏది మన చేపకి ఆ పాము ఎర ఎర అంటే చాలా ఇష్టమంట. ఆ ఎరని ఎర ఇష్టం మీద ఈ చేపలు పట్టేటువంటి వాడు గేలానికి ఎర తగిలించి ఆ నీళ్ళల్లో బాగా చేపలున్న చోట ఎట్టెట్టి ఆడిస్తుంటట. ఆడిస్తుంటే ఆహా ఆ చేప అనుకుంటుందంట, ఆహా నాకు ఇష్టమైంది దొరుకుతుంది, నాకు ఇష్టమైంది దొరుకుతుంది, ఎంత కదినొచ్చు అనుకుని గబగబా వచ్చి నోరు చాచి ఆ గేలానికి వేసుకుంటుందంట. వేసుకునేసరికి ఏమైపోతుంది అక్కడ ఆ గేలము, అది ఎర అందినట్టే అందింది గాని అది తినకముందే ఏమవుతోంది, ఆ లోపల ఉన్నటువంటి గేలానుకున్న ముళ్ళు లోపల గుచ్చుకుపోతున్నాయి. ఇంకా అది తెరవలేదు ముయ్యలేదు, దానికి గుచ్చుకుపోయినాయి అవి, పట్టేసుకున్నాడు చేపలు పట్టేటువంటి వాడు. దేనివల్లనది? రసనేంద్రియం ద్వారా. ఇక మిగిలిందేంటి? వాసన. వాసన అందుకునే దానికి వాసన చూడటానికి వెళ్తుంది ఏది? తుమ్మెద. తుమ్మెద పువ్వులన్నిటి మీద వాసనని పిలిచడానికి వెళ్తుంది. కానీ దానికి విరోధ పుష్పం ఏంటి తెలుసా? సంపెంగ పువ్వు. సంపెంగ మీదకి వెళ్తుంది, వెళ్లి దానిలో కూడా అన్నిటిలో పీల్చినట్టే సంపెంగ పువ్వు మీద కూడా వాలి పిలవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఏమవుతుంది? దానికి విషం అది. దానికి మాత్రమే కాదు, బాబుజీ మహారాజు మనని కూడా దాన్ని గట్టిగా పిలవనిచ్చేవారు కదా దగ్గరగా పెట్టుకుని. సంపెంగ పువ్వు ఎందుకంటే పువ్వు కనిపించగానే మనకి అందరికీ కూడా చిన్నప్పుడు ఏం చేసేవాళ్ళం అంటే ఇలా కూర్చుని కూర్చుని ఇంకేం తోచకపోతే మల్లె మొగ్గలు వస్తే ఒక్కొక్కళ్ళ మల్లె మొగ్గ ముక్కుల్లో పెట్టుకునేవాళ్ళం. అంటే పర్మనెంట్ గా చేతికి పని లేకుండా, చేతికి పని లేకుండా ముక్కులో ఒక పెట్టేసుకుంటే నాకు వాసన వచ్చేస్తున్నాయి. బ్రాంతే కానీ తెలియదు అది. అలాగే సంపెంగ పువ్వు దొరికేసరికి కూడా దొరక్క దొరక్క దొరికేసరికి కూడా మరి ఏంటంటే అది అప్రయత్నం. అది మా చరణదాస్ గారు అంటుండేవారు ఏమిటది, అసంకల్పిత ప్రతీకార చర్యలాగా ఏం సంకల్పం ఉండదు, వెంటనే ఆ పువ్వు తీసుకెళ్లి అంటూ ఉంటా. చాలా నేను స్వామి సన్నిధిలో ఉంటే సంపెంగ పువ్వు వాసన చూస్తున్నావా, ఏంటో ముక్కు తిరిగి పెట్టుకునేది, ఏ దూరంగా ఉంటే దాని వాసన రాదా, వాసన అంటేనే దూరంగా ఉంటే వచ్చేదని. నువ్వు ముక్కులేం పెట్టుకోలేదు బాబుజీ వారు, చూడండి ఎంత గొప్ప ఉందో, వాసన అంటేనే ఎంత దూరంగా ఉన్నా వస్తుందని. అంతేకాని నన్ను దగ్గర తీసుకెళ్లి చూడక్కర్లేదు ఎందుకు, నీ మానవులు కూడా చూడకూడదు, దానికి చెప్పారు మాకు చెప్పలేదని అనుకోకండి. అంతే వాసన ద్వారా తొమ్మిది ఏమైపోయింది, దాని జీవితాన్ని పతనం చేస్తుంది. ఆ మహానుభావుడు అంటాడు స్వామి ఆది శంకర భగవత్పాదాచార్యులు వారు ఒక్కొక్కటి ఒక్కొక్క దాని చేత వాటి జీవితాన్ని పతనం చేసుకున్నాయి. మరి పంచత్వమాపో సగుణేన బద్ధ, ఆ ఐదు కూడా స్వగుణములతో బంధింపబడ్డాయి కదా, పంచత్వమాపు స్వగుణేన బద్ధ. ఇవన్నీ కూడా కురంగ మాతంగ మతంగ మీన భృంగానర పంచ. నువ్వు నీగతేంటి మానవ, నువ్వు ఐదు కలిగి ఉన్నావు చూసుకో. మరి ఐదు కలిగి ఉన్నావు, ఐదు ఈ ప్రపంచంలో ఎటులా కలుతాయో, కాబట్టి నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటావో వాటి విషయంలో అని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఇలాగా మనకి హెచ్చరిక చేస్తూ ఉంటే మార్పులు ఎలా తీసుకొచ్చారు మనకి? ఉన్నాయి, ఉంటే ఉండుగాక, ఉంటే ఉండుగాక. మనకి కానీ మనకి కలిగినటువంటి ఇంద్రియాలని భగవంతుని సేవకు ఉపయోగిస్తే ఏమవుతుంది జీవితము? ఏమవుతుంది? అదే మనస్సు, అదే ఇంద్రియములు భగవంతుని కైంకర్యానికి ఉపయోగించుకుంటున్నాం. ఉపయోగించుకున్నప్పుడు ఆ జీవితం ఏమైపోతుంది? ఒక మహాభక్తుడిగా ప్రకాశిస్తున్నాడు, ఒక మహాజ్ఞానిగా ప్రకాశిస్తున్నాడు. జీవేకేతయ కేశవం మురారీపుం చేతో భజ శ్రీధరం పాణిద్వంద్వ సమచ్చయ అచ్యుత కథా శ్రోత్రద్వయత్వం శృణు కృష్ణం లోకయ లోకద్వయ హరే గచ్చాంగ్రి యుగ్మాలయం జిఘ్రత్రాణముకుందత్పాదతులసీ మూర్ధన్న మాధోక్షజం. చక్కగా తెలియక ఇంకో మహానుభావుడు చెప్పాడు కులశేఖర మహారాజు గారు, అస్సలు డౌట్ లేదు మన జీవితాలు తప్పకుండా తరిస్తాయి. ఎందుకు ధరించవు? మహాత్ములు చెప్పింది చెప్పినట్టుగా చేస్తే అమృత అవకాశము అంటాం దాన్ని. మన జీవితంలో అమృతావకాశం ఏది? ఎక్కడ వెతుక్కోకుండా మంచి అమృతావకాశం ఏది? మహాత్ముల సన్నిధిలో గడిపినటువంటి క్షణాలు, మహాత్ముల సన్నిధిలో వెళ్ళినటువంటి జీవితము, ప్రతిదీ కూడా ఎక్కడైనా ఎటువైపు నుంచి చూసినా అది అమృత అవకాశం. అసలు వేలు పెట్టి చూపించడానికి వెళ్ళేది. మరి వేలు పెట్టి ఎక్కడ చూపించాలి? ఒకవైపు చూపించుకునేది కూడా ఈ వేలుతో ఎప్పుడు చూపించుకోవాలి? నువ్వు ఆ పాదాన్ని మర్చిపోయి పదముల్ని మరుగుపరుచుకొని ఎప్పుడైతే ప్రపంచ విషయాదులనేటువంటి సాహసం చేస్తావో అక్కడ మాత్రము నువ్వు జాగ్రత్తగా ఉండాలి. బాబుజీ మహారాజ్ అంటుండేవారు, శబరితల్లి ఈ శాస్త్రాలనివి నువ్వు చదివితే వస్తాయి, బాగానే తెలుస్తాయి, తెలుసుకోవాలి, కానీ ఎంతవరకు? ఇందాక అబ్బాయి అన్నాడు చూడండి, ఒక పండితుడు ఏది పుస్తకంలో చూసి ఆయన యోగా అభ్యసించాడు. ఆయన యోగా అభ్యసించిన తర్వాత కొంత లెక్క వెళ్ళిన తర్వాత అక్కడ నిలిచిపోయాడు. వివరంగా చెప్పను, ఎందుకంటే మీకే ఆవేదన ఉండే, రేపు వినాలి వివరంగా నేనంతా చెప్పను. అబ్బాయి బాగా చెప్పాడు. మరి వెళ్ళిన తర్వాత అంతా ఉంటే అక్కడ నిలిచిపోతే అందరూ ఇంకేదో అయిపోయింది అయిపోయింది అనుకుంటున్నారు అందరూ. కానీ ఒక మహానుభావుడు వచ్చి చూశాడు పరిస్థితి అంతా. ఆయనకి ఎక్కడికి వెళ్ళిపోలా, ఆయన అక్కడే ఉన్నాడు, కానీ అక్కడి నుంచి తిరిగి రాలేకపోతున్నాడు. పద్మవ్యూహానికి వెళ్ళినటువంటి అభిమన్యుడు తిరిగి రాలేకుండా ఎలా అయిపోయాడో, ఇప్పుడు అక్కడ ఉంది పరిస్థితి అలా ఉంది. అక్కడ వెంటనే ఆయన మళ్ళా తీసుకొచ్చి ఆ చెవులో ప్రణవోపాసన వినిపించి ఆయన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత ఏమయ్యా ఇటువంటి ఉపాసన గురువుల ద్వారా తీసుకుంటే తేలిగ్గా అయిపోతుంది. చాలా అండి, ఎంత చిటుకులు చెప్తారంటే చిటకాలు గురువుల సన్నిధి దొరికితే చాలా చిటకాలు అన్నమాట. ఎన్ని చిటకాలు అది అవునా అనిపిస్తుంది. తర్వాత చూస్తే ఎక్కడో ఉన్న శాస్త్ర వాక్యము దానికి దానికి గుర్తింపునిస్తూ ఉంటుంది. ఆయన ఆధారం ఇదే, అది గుర్తింపునిస్తూ ఉంటుంది మాట. అందుకని బాబుజీ మహారాజు చెబుతూ అంటుండేవారు, అదే శాస్త్ర గ్రంథంలో ఉన్నది అవిజ్ఞాతే పరేతత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల, విజ్ఞాతే విపరీతత్వే శాస్త్రాధీతిస్తు నిష్ఫల. అదే వివేక చూడమంలో అదే ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు చెప్పారు. ఎప్పుడు అసలు తెలియని వాడు ముందు పుస్తకాలు పెట్టాం, వాళ్ళకి ఏమర్థం అవుతుంది? వాళ్ళు మళ్ళా మాట్లాడితే కాగితాలు బరబరలాడుతున్నాయని చింపి కుప్పకొస్తారు వాళ్ళు. ఈ ఫ్యాన్ గాలికి కదులుతూ ఉంటే అది ఏదో బరబరలాడుతుందని వాళ్ళకి ఆట. ఆ పిల్లలకి ఆట ఆడి ఏం చేస్తారంటే మనం ఎదురుగుండా లేక చూసుకోకపోతే మొత్తం కాగితాలన్నీ చింపి బరాబరా ఆడుకుంటా ఉంటారు. ఇక్కడ విజ్ఞాతేపి చదువుకున్న వాళ్ళకి పుస్తకాలతో పని ఏంటి? ఇప్పుడు అందరూ వీళ్ళందరూ బోల్ అంత చదువుకుని ఉన్నారు కదా. మరి చదువుకున్నప్పుడు ఆయన ఇప్పుడు పిహెచ్డీ చేశారు కదా, పుస్తకాలు వీపును పెట్టుకు రాలేదండి. ఇప్పుడు ఇక్కడ సన్మానం చేస్తానంటే పుస్తకాలు వీపును పెట్టుకురాలేదండి పిహెచ్డీ గారు. అంటే ఏంటి విజ్ఞాదేపి? అయిపోయిందా చదువు? అయిపోయింది. అయిపోయిందా చేతికి వచ్చేది ఒక కాగితం మాత్రమే. ఈ బాహ్య ప్రపంచంలో ఉన్నది నువ్వు ఆస్తుల పరంపరకు కూడా చచ్చేట్టు కష్టపడతావు, నిందలు పడతావు, ఏంటి చెప్పులు అరిగిపోతాయి, ప్లేడల్ని ఆలోచిస్తావు, ఆడిటర్లలో ఆలోచిస్తావు, బ్యాంకుల చుట్టూ తిరుగుతావు, నీ ఆస్తి నీకు రాపట్టుకోవడం కోసం. ఎంత చేస్తే దాని కాగితం ఎంత ఉంటుంది? ఆ కాగితాల కాపీలు కూడా తీసుకువెళ్ళి ఇంకొకళ్ళు కూడా దాన్ని ఉపయోగించుకుంటున్నారేమో. ఏంటన్నారు వీటిని? మాయలు అన్నారు. సరిగ్గా చూసుకోకపోతే ఏదైనా పరహస్తగతం అవుతుంది. నీదైనా నీ కాగితం నీ పేరునే ఉన్నా కూడా ఇప్పుడు ప్రపంచంలో ఎలా ఉన్నది? ఆ కాపీ పట్టుకుని 14 మందో 4 మందో అటు ఇటు తిరిగి ఒకళ్ళతో పట్టుకుంటే వాడు అయిపోతుంది. అవటలేదా మనలో అనమాట? అయిపోతుంది అనక తప్పదు. మరి వాటి కోసమే ఇలా అన్నప్పుడు అంటే ఎక్కడైనా ఏది ఉండాలి, దాని మీద దృష్టి ఉండాలి, దాని ఎందు శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఉండాలి, నీది నీదిగా చూసుకోవాలి. కానీ దానికోసం రెపరెపలాడితే అది నీ వెంట రావట్లేదురా, అది అసలు సంగతి. నువ్వు పాపం నువ్వు చాలా కష్టపడుతున్నావు దానికోసం, కానీ అదే కావాలి అనుకునేటువంటి ఇంద్రియాలు కనిపించేవన్నీ ఉన్నాయే, అదే 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 అని దాని గురించి ఆలోచిస్తే అవి నీ వెంట రావట్లేదురా. నీ కడుపులో నొప్పి వస్తే ఆ పక్కన వేసి కూర్చొని దస్తావేజులను, అదేంటి బ్యాంకు కాగితాలును, ఆడిటర్లు, లీడర్లు, నువ్వు కన్నా పిల్లలు, ఒట్లో కూర్చోళ్ళో కూర్చోపెట్టుకి నేను మా అందరినీ కూడా ఎదురుకుండా కూర్చోబెట్టుకుని నాకు చాలా కడుపులో నొప్పిగా ఉందిరా అని వాళ్ళతో కడుపులో నొప్పిగా ఉందిరా, ఆ కాగితంలో ఉందా ఏమన్నా నా కడుపులో నొప్పి తగ్గడానికి, ఈ పుస్తకంలో ఉందా ఏమన్నా కడుపులో నొప్పి తగ్గడానికి, ఆ కోటి రూపాయలు వచ్చిన కళ్ళ ముందు పెట్టండిరా కడుపులో నొప్పి తగ్గుతుందని ఎవడైనా గొప్పవాడు ఉన్నాడండి? మరి నాకున్న ఏది వడ్లానము రవల హారం అన్ని తీసుకొచ్చి ఎదురు పెట్టండి, నా కడుపులో నొప్పో తలనొప్పో తగ్గుతుందనే వాళ్ళు ఉన్నారు ఎవరన్నా? మళ్ళీ ఎక్కువ అవుతుంది అలాంటివన్నీ చూస్తే. ఎందుకని? అప్రస్తుతం. అది ప్రస్తుతం కాదు. కడుపులో నొప్పి తగ్గాలంటే ఇంకోటి తగ్గిస్తుంది. ఏం తగ్గిస్తుంది? భగవన్ నామం తగ్గిస్తుంది కదా. ఇప్పుడు ఏ శక్తి మనం మంచిగా మాట్లాడిస్తుంది ఇక్కడ? ఏ శక్తి మన చేత ఇన్ని కార్యక్రమాలు చేయిస్తుంది? డాక్టర్లకు కూడా ఊహాతీతంగా ఉంది. మరి ఏ శక్తి అది? అది ఆధ్యాత్మిక శక్తి. ఆ ఆధ్యాత్మిక శక్తిని మనకు ప్రసాదించింది ఎవరు? అద్వైత సామ్రాజ్య చక్రవర్తి. అందరికీ తెలుసు, కానీ ఏదో అంటే చూడండి, అన్ని తెలిసిన వాడి ఇంటి ముందుకు వచ్చి వచ్చాడట. తెలిసిన అనుభవం అది? అనుభవం లేకపోతే అనుభవం లేకపోతే ఎట్లా? ఆ అనుభూతి కోసం. ఏదది నీది ఎక్స్పీరియన్స్ నువ్వు కలిగి ఉన్నావు, కలిగి ఉండి కూడా గుర్తించలేకపోతున్నావు, వృధాగా కాలక్షేపం చేస్తున్నావు. నీ ఇంటికి నువ్వు వెళ్ళటం ఎంత తేలికండి? నీ గురించి నువ్వు గుర్తించడం కూడా అంత తేలిక. అన్నిటికన్నా నీకు ఇష్టమైంది నువ్వేగా? నేను అనే కదా నువ్వు నిద్ర లేవగానే చూసుకునేది, నేనెక్కడున్నాననే కదా చూసుకుంటావు మెలకు రాగానే. ఇవన్నీ ఎవరి కోసం? నీకోసం. నీకోసం ఇచ్చాను అత్తెచ్చాను అంటాం కదా, ఎందుకు తెస్తాం వాళ్ళకి నీకోసం అని? నాకు ఇష్టం కాబట్టి నీకోసం తెచ్చా. ఆ లోపల ఉంది, నేను ఇష్టము నాకు ఇష్టం అనేది ఆ లోపల ఉంది. అంతేగాని వాళ్ళు మాత్రమే ఇష్టమైతే వాళ్ళ వెంటే పెడితే వీరికి తక్కువేంటి? అందుకని ముందర ఇందులో ఉన్న నేను మనం. అందుకని భగవన్ నామం భగవత్ తత్వం మనని తరింపజేస్తుంది. అందుకని అక్కడ అమ్మ అక్కడ అసుర శిక్షణ చేసేటువంటి సమయంలో అనేక మంది దేవతలు తాపసోత్తములు అమ్మను చూస్తూ స్తుతిస్తూ ఉంటే అమ్మ వీరికేమో క్రీగంటితో చక్కటి ఏది ఆమె దృష్టితోనే అందరినీ కూడా వాళ్ళ వాళ్ళ సాధనలో ఆ ఫలితాన్ని చక్కగా అందజేస్తానండి. ఆ చిరునవ్వుతో చక్కగా నీకేం పర్వాలేదు అని చక్కగా ఒక పక్క క్రీగండి చూపుతో అందిస్తోంది. అసురుళ్ళు అటు పక్క నుంచి ఏదో చేసేస్తా చూసేస్తా అని విషయాదుల వైపు పరుగుపెట్టేటువంటి అసురు లక్షణానికి ఎలా కనిపిస్తుందంటే భయకృత్ భయనాశం. ఎందుకు భయం పుట్టింది అక్కడ? కానీ విషయం కాబట్టి భయాన్ని నశింపజేయడం కోసం అక్కడ అమ్మ ఆ విధంగా చూపిస్తోంది. ఇక్కడి అమ్మ మన ఇంటికి మన అమ్మ ఎవరు ఇక్కడ? అవన్నీ ఆవిడ చూసుకుంటోంది. ఆ అసురులు రాక్షసులు దాని సైన్యము మన ఏమైనా మనకి బాగుందా చెప్పండి? లేదు, ఎప్పుడు చంటి బిడ్డల్ని. అమ్మ యుద్ధానికి వెళ్తున్నా మన వీపునేసుకునే ఉంది, ఎక్కడ నా పిల్లలు ముందుకు రాకూడదని ఒక మా గురు సోదరు చెప్తుంటారు. ఎప్పుడు నిండకోడు డాక్టర్ గారు బాబుజీ గురించి చెప్తుండేవారట. చెబుతూ నారాయణమూర్తి అని అందరికీ, ఆయన సీమనారాయణమూర్తి సుమ బాబుజీ మహారాజ్, మీరు ఇంకా కాదు అసలు, మీరు ఇంకా ఏం చూసుకోక్కర్లేదు అని చెప్పే లోపల బయట ఎవరైనా గుండుగోళ్ళు నవరాత్రులకు వచ్చి బయట వీళ్ళు ఉంటూ ఉండేవాళ్ళు బందాతాత గారి ఇంట్లో అక్కడ. ఇప్పుడు కూడా చూడండి పేపర్లు అవి ఉంటుంటాయి కదా, ఇప్పుడు న్యూస్ పేపర్ శాసనామం చదివినా అష్టోత్తరం చదివినా చదవకపోయినా న్యూస్ పేపర్ వచ్చేసరికి పాపం ఆసమంతాతు పాపం అదొక వాసన కొంతమంది చూస్తూ ఉంటారు. ఎట్లాంటి లక్షణాలు ఉంటాయి కదా ఆ పేపర్ని. అందుకని అప్పుడు అలా కూడా ఉంటూ ఉండి ఆ పేపర్ వస్తే చాలట వాళ్ళందరినీ అమ్మి నేను లోపలికి వచ్చాను అని భక్తిజం పుట్టించుకున్నారు. వాళ్ళకి పేపర్ని దృష్టి పండించే వాళ్ళు కదట, దగ్గర డాక్టర్లు వీళ్ళు కదా ఉన్నది. ఆ పేపర్ మనకి ఎక్కడ చూస్తారో అన్నట్టు కోడి అంటే గద్ద వస్తుంటే గబగబా తన పిల్లల్ని వేసుకుని ఎక్కడికో తీసుకెళ్లిపోతుందంట. కోడి పిల్లల్ని అలా అలా గద్దొస్తుంది. అలాగే ఆయన మహాత్ములు ఆ విధంగా అన్నమాట. ఆ పేపర్ అబ్బాయి వచ్చి పేపర్ ఆ ఇంటి వాళ్ళకి ఇచ్చేసరికి మేంద్ర లోపలికి వచ్చిన మేంద్ర లోపలికి ఏది ఆ భక్త విజయంలో ఏంటి అక్కడ ఏం చెప్పబడి ఉంది అక్కడ అని మళ్ళా భక్త విజయంలో కథ చదివిస్తుండేవాట. ఎవరి పూలు వాళ్లే గుచ్చుకునే ఏర్పాటు, ఎవరి పూలు వాళ్లే తెచ్చుకోవాలి, కొనుక్కు తెచ్చుకోవాలి, గుచ్చుకోవాలి, బాబూజీకి వేసుకోవాలి. మళ్ళా బాబూజీ మహాప్రసాదం తీసుకున్న తర్వాత మళ్ళా ప్రసాదం తీసుకెళ్లి మళ్ళా అందరికీ రాయాలి. మహాత్ములు ఎంతమంది అలాగా మన జీవితాల్ని తరింప చేయటం కోసం మనం ఎంత మనం సంస్కరింపబడ్డామా లేదా ఇప్పటికి? ఇంకెవరి తేడా ఉందా? ఎవరికైనా డౌట్ ఉందా? సంస్కరింపబడి కూడా దాన్ని గుర్తించకుండా ఏమంటున్నా అంటే ఏంటో చిన్న చిన్న కష్టాలకి వాటికి పాప బ్రతుకులు. ఇంకా ఇందాక ఒక ఆవిడ వచ్చి చెప్తున్నారు, చాలా అనారోగ్యంగా ఉందమ్మా, నాకు అసలు ఒంట్లో రావలేదు ఒకసారి మీరు అంటుంటే, అమ్మ అందరూ అదే స్థితిలో ఉన్నాం, అసలు రోగం వదలటం లేదమ్మా, అది ఏమిటి అంటే ఏదో ఉన్నది అనేటువంటి ఒక రోగం. మనకేం లేదు. ఏమండి కాళ్ళు నొప్పుడు అంటే కాళ్ళు వంక చూస్తామని చెప్పండి. ఏమండి ఎప్పుడైనా ఎవరు నడువు వాళ్ళు చూసుకున్నారా? నడువు నొప్పి వస్తే చూసుకుంటాం. మరి భగవంతుడు సర్వాంతర్యామి కదా, అవునా? మనకి భగవంతుడు సర్వ ఏంటి అంతా అంతర్యామైనప్పుడు మనలో కూడా నకసిక పర్యంతం ఉంది, భగవంతుడే కదా. నువ్వు ఎప్పుడన్నా చూసావా నీ ఒంటిలో? అందుకనే ఏళ్ళు నొప్పి పెట్టింది అంటే ఏళ్ళు నేను నా అంగుష్ట మాత్రంగా భగవంతుడు లేని దగ్గర టేకెట్ ఏజీ ప్రతిదానికి భూతద్దం పెట్టి చూస్తే నీ జీవితం ఏం జరుగుతుందండి అయ్యా? మనం ఏడిపించేదే కాని ప్రపంచము నవ్వించేది కాదు, మనని ఆనందంగా చేసేది, తృప్తిగా తృప్తిపరిచేది, సంతోషాన్ని ఇచ్చేది భగవన్నా ఒక్కటే. ఎందుకంటే భగవత్ తత్వం అంత గొప్పది కాబట్టి. నీ జీవితంలో భగవత్ తత్వము ఏ ఇతి బాధ ఎదురైన కాని, ఏ ఇతి బాధ ఎదురైన కాని, మోహవికారము మూసిన కాని, మోహవికారము మూసిన కాని, పాద అమృతపానము రాజేశ్యాం, హే రాజేశ్యాం, నీ గుణగానము నీ పద ధ్యానము అమృతపానము రాజేశ్యాం, హే రాజేశ్యాం, హే రాజేశ్యాం. చిన్నతనంలో మరి సినిమా పాట ఏమో తెలీదు ఎందుకు, కానీ ఎవరండి అంత సమర్థులు? దేవుడి మీద పాటే అది, మానవుల మీద కాదు కదా. ఏ ఇతి బాధ ఎదురైనా మన రక్షించేది భగవంతుడైతేనే రక్షణ కల్పించి రక్షణ చేయగలడు. గాని రక్ష రక్ష స్వామి చెప్తున్నటువంటి ఉపన్యాసంలో రక్షణ 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 అంటే తుఫాన్ వచ్చి అన్ని పొంగిపోతూ ఉంటే ఆ ఊరి వాళ్ళందరూ రక్షణ 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 అంటే ఎవరు రక్షించేది ఇక్కడ? లక్ష్మీనారాయణ తప్ప. మన్ని కూడా రక్షించేది ఎవరు అంటే తుఫానే రావక్కర్లా బయట నుంచి మన మనసులో రోజు చాలా తుఫాన్లు వస్తుంటాయి. అప్పుడప్పుడు వీటికేం లోటు ఉండదు. వినికిడి ద్వారానో, చూడడం ద్వారానో, భ్రాంతి ద్వారానో, ఎవరైనా ఇక్కడ మాట్లాడుకుంటే కొంతమందికి ఆ భ్రాంతి, నా గురించే వాళ్ళు నవ్వుకుంటున్నారు, నా గురించే మాట్లాడుకుంటున్నారు, ఇది ఒక భ్రాంతి భ్రమ. ఇంకా అదే పని, వాళ్ళకి ఇంకేం పని లేదు. అదేంటంటే ఈ మేని మీద ఉన్నటువంటి భ్రాంతి అక్కడ దాకా తీసుకెళ్తున్నాను అన్నమాట. అది వీటన్నిటినీ తొలగించాలంటే భగవన్ నామం ఒకటే. భగవంతుడు ఒక్కడే మనవాడు, మన సర్వస్వం భగవంతుడే. అందుకే మనం కదిలితే బాబు, కూర్చుంటే బాబు, లేస్తే బాబు. అదేనండి, మేము కూడా అందరూ అలాగే అనుకుంటున్నాం. అందుకని ఎన్నింటికి రాలేదంటారా? నేను మర్చిపోలేదు మళ్ళా. ఇంకెందుకు రేపు ఎల్లుండా ఉంది ఎనిమిదింటికి కదా. మీకు తెలుసా ఎందంటే ఏంటో? నిన్న చెప్పాడు అబ్బాయి ఎందంటే, రామకృష్ణానంద స్వామి చెప్తుండేవారట, రెండు సున్నలు పెడితే ఎందయిందంట. చక్కగా చెప్పాడు. రెండు అర్ధ సున్నలు పెడితే కూడా ఎందయిందంట. అన్నా నువ్వే అన్నావు అదే కదా, అందరికి అర్థమైంది అనుకుంటాను. ఎన్నో అంకి రాసుంటారు మీ గడియారంలో. ఎందైతే ఇక్కడ ఈ ప్రసాదం మొదలవుతుందన్నమాట. ఈ ప్రసాదానికి మరి ఎంతమంది ఆకులు పట్టుకుని రెడీగా ఉంటారు కదా? మరి ఈ ప్రసాదానికి ఎంతమంది ఆకులు పట్టుకుని ఉంటాము? ఆకులు పట్టుకుంటే ఆకు పారేస్తారు. ఎక్కడా బయట తీసుకున్నటువంటి ప్రసాదం ఆకు పారేస్తారు, కానీ ఈ ఆకు పారేయడానికి ఉండదు, అది నీలోకి ప్రవేశిస్తుంది. నీలోకి ప్రవేశించి అక్కడ ఏమవుతుంది? అక్కడ రికార్డ్ అవుతుంది నీ మనస్సులో. అది అక్కడ చక్కగా భద్రపరుచుకుంటాం మనం. భద్రపరుచుకుని మన జీవితంలో రేపు తర్వాత ఇంకా ముందుకు నడుచుకునేటువంటి జీవితంలో అనేక అనేక విషయములకు మనకి ఈ విన్న వినికిడి మనకి తోడ్పడుతుంది. ఒకవేళ నువ్వు అంత శక్తి లేకపోయినా నువ్వు విన్నటువంటి పుణ్యం ఉందే, ఆ విన్న పుణ్యం చాలు నిన్ను రక్షణ చేస్తుంది. ఏ ప్రసాదం ఇది? శ్రవణ ప్రసాదం. శ్రవణం చేస్తే వచ్చేటువంటిది. మా గురు సోదరులు ప్రసాదరావు గారు చెప్తుండేవారు, ఎప్పుడు శ్రవణం 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 అంటారు. ఏంటి శ్రవణం అంటేనే ఒక ఆయన వచ్చి అడిగారట మా గురు సోదరులు. అడిగితే ఆయన సమయం వచ్చినప్పుడు తెలుస్తుందిలే అన్నట్టు. ఒక మహానుభావుడు ఎవరు, ఆ మహానుభావుని గురించి చెప్తున్నారు మా గురు సోదరులు. సమయం వచ్చినప్పుడు ఏదో అనుకోకుండా ఒకసారి సన్నివేశంలో ఈయన చాలా చెడమడ తిట్టేశాడట. ఆయన తిట్టేసరికి వెంటనే ఆయన నిశ్చేసైపోయి ఎందుకు ఇంతలాగా తిడుతున్నారు అనేసి ఆయన చాలా ఆలోచించడం మొదలుపెట్టాడ. ఎవరు? విన్న వ్యక్తి. వెంటనే ఆయన అన్నారట, గురువు గారు ఎందుకు బాధపడుతున్నావు అన్నట్ట. ఇందాక నేనేం తప్పు చేయకుండా మీరు ఇంత మాట అన్నారు కదా, నాకు ఎంత బాధగా ఉంటుంది అన్నట్ట. అంటే విన్నావన్నమాట, నువ్వు నేను అన్నమాట విన్నావన్నమాట అన్నట్ట. అదేంటి స్వామి, మీరు ఏం తక్కువ అన్నారా? అంత అన్నప్పుడు వినిపించకుండా ఎలా ఉంటుంది? ఉపయోగపడింది కదా నీకు. అది నిన్ను కాదని తెలుసున్నా కూడా నేను చెయ్యని మాటని ఇంత అన్నారు అని నీ మనసు కదిలిచింది వినికిడి ద్వారా. మరి వినికిడి ఏంటి అన్నావు కదా, వింటే వింటే ఏమొస్తుంది అన్నావు కదా, ఇది వస్తుంది. నువ్వు వినగా వినగా ఏమవుతున్నది, వినేసరికి ఏదో నీకు తప్పకుండా అది ఉపయోగపడుతుంది, అది నీది అవుతుంది. వినికిడిలో అంత ఉందబ్బా అని మా గురు సోదరులు చెప్తుండారు. గురుదేవులు చెప్తుండేవారు. ఒక ఆయన ఇంజనీర్ గారు వచ్చి, బాబు ఎప్పుడు ఈర్ష, సీతాసానం, ఓర్వలేనితనం ఇవన్నీ కూడా ఎప్పుడు తొలగించుకోవాలి? మానవుడు మనస్సును దాటలేడు. ఇవన్నీ ఉన్నంత వరకు కూడా మనస్సు వాడిని హింసిస్తోంది అంటే ఇవన్నీ ఉండబట్టే దాని వెనకాల. మనస్సు దానంతరైతే ఇదేం చేయలేదు. కానీ నువ్వు ఈ కామక్రోధాదుల్ని పెంపొందించుకోబట్టే ఇగో ఇవన్నీ మనస్సు ఎంత బాధపడుతుందని బాబుజీ మహారాజు మామూలుగా వచ్చిన వారందరికీ బోధన అందిస్తున్నవారు అందించారట. ఒక అందులో ఒక ఇంజనీర్ గారు అన్నారట, బాబు గారు చూస్తున్నానండి నేను మీ బోధామృతం ఆలకిస్తున్నాను ఈ 4 రోజులుగా. ఎప్పుడు చూసినా మనస్సు ఈ ఇంద్రియాలు, ఈ ఈర్ష్యాశయాలు వీటి గురించే చెప్తున్నారండి. మరి అదేంటండి అలాగే వాటి గురించి ఎందుకు చెప్తున్నారు? మీరు అదే వింటున్నాను నేను అన్నారట ఆయన. బాబు అన్నట్టు, బాబు మీరు ఇంజనీర్లు కదండి, మీరు ఒక చోటేమో అదేంటి ఒక పెద్ద వంతెన కడతారు, ఒక చోట పెద్ద బిల్డింగ్ కడతారు, ఇంకో చోట ఒక సినిమా హాల్ కడతారు, ఇంకో చోట మీ ఇల్లు కట్టుకున్నావు, ఒక చోట 10 అంతస్తుల బిల్డింగ్ వేశావు, మరి ఇన్ని రకరకాలు కడుతున్నావు కదయ్యా, దానికి ఆధారం ఏమై ఉంది అని అడిగట బాబుజీ. అంటే అదేంటి బాబు, దానికి ఇనువును, సిమెంటును, ఇసుకను, ఇటుకలు కదా బాబు అది కదండి పెట్టేది. అంటే అన్నిటికీ ఒకలానే ఉంటాయి అవన్నీ. అంటే ఇనువును, సిమెంటు, ఇసుక ఇవే వాడాలంటారు అంతేవా కన్స్ట్రక్షన్ కి? ఏ బిల్డింగ్ అయినా అవి అందులో ఉండాల్సిందే కదూ. మరి బిల్డింగ్లు కట్టే విషయంలోనే మీరు అవి తప్ప ఇంకేం ఉపయోగించటం లేదే, మీకు అవేవిగా ఉపయోగపడుతున్నాయి. మానవుడు సంస్కరింపబడాలంటే తనకి హాని జరిగేటువంటివి అవి తొలగించుకుని వాటిలో ఉన్నటువంటి ఏది వాటి యొక్క గుణాల్ని సంహరించుకుంటేనే కదా, సంస్కరించుకుంటేనే కదా గొప్పవాడయ్యేది. ఏం బాబు లెంపలేసుకున్నా. అంటే మహాత్ములు చూడండి ఎంత అరటిపండు వలిచి నోట్లో పెడుతుంటారు, మనం అర్థం చేసుకోకపోతే ఎవరిది? ఇది మనదే కర్మ. అందుకని అమ్మ ఉత్సవాలంటే ఏంటంటే అమ్మింటికి వచ్చేటప్పుడు ఎలా వస్తామండి అందులో? అంటే మీరు అనొచ్చు మీకెక్కడుందులేండి అనుభవం అని. అవును నాకెక్కడది అనుభవం, నాకు లేదు. అదే పెళ్ళైన వాళ్ళు అమ్మింటికి వచ్చేటప్పుడు ఎలా వస్తారండి? ఎలా వస్తారు? మగవాడు నువ్వు తలూపావు కదా, అంటే మీ ఆవిడ గురించి మాట్లాడుతున్నావా నీ గురించి మాట్లాడుతున్నావా? చెప్ప పర్వాలేదులే, ఇక్కడ మీ ఆవిడుందా? ఉండే ఉంటుంది, ఉంటే నిజం చెప్పు, మళ్ళీ ఇంకోసారి పంపిస్తావు కదా కదా. ఎలా మగం ఉండే వాళ్ళకి స్వతంత్రం ఎక్కడదిరా పాపం, మనలో ఉన్నమాట. ఆడవాళ్ళైతే పుట్టింటికి ఎప్పుడొస్తుందా వెళ్ళిపోదామని చూస్తారు గాని కదా. నువ్వు పుట్టింటికి రావాలంటే ఎక్కడికి రావాలి? ఇక్కడికైతేనే అది యూనివర్సల్ పుట్టిల్లు. ఈ మగవాళ్ళు అమ్మలింటికి వెళ్తామంటే కొంచెం కాకా పట్టి కొంచెం అదేదో కాస్త మల్లెపూల దండో, కాస్త జిలేబీ వేడివేడి జిలేబీను అది ఇవ్వాల్సిందే మనలో మనమాట. ఏమయ్యా పెద్ద ఆయనవి నువ్వు చెప్పు, పర్వాలేదులే మీ ఆవిడ కాసేపు ముంచుంటే కాస్త కాళ్ళొప్పులు కూడా తీరదే కదా, మనలో మనమాట. అవునా కాదా? అవునా? అబ్బాయి మరి మీ ఆవిడుందా? చెప్తుంది నిండి వెళ్ళు ఈ పని చెప్తుంది. ఎలా అయినా కదా వాస్తవం అది, అర్థం చేసుకోకపోవటం, ఒక అవగాహన లేకపోవటం. వాళ్ళు వీళ్ళు మనుషులే, వాళ్ళకి వీళ్ళకి కావలసింది ఇండివిజువాలిటీ. నేనంటేనే ప్రేమగా ఉండాలి, అయినా నా కొడుకంటే నాకు ప్రేమ ఉంటుంది కానీ కోడలు ఎలా ఉంటుందని ముందర మొదలవుతుంది అక్కడ, ఇక్కడ మొదలవుతుంది ఇక్కడ, అంతే కదా బాబు. అత్తగారులు అందరూ నమ్ము లేవాళ్ళండి. అందుకని యూనివర్సల్ పుట్టిల్లు ఎక్కడ అంటే ఇక్కడ. మరి ప్రతి సంవత్సరము మీ పుట్టిళ్ళకి వెళ్తారో వెళ్ళరో గాని బాబీ మహారాజు కన్నతల్లి స్వరూపంలో ఉండి ఆ ఒళ్ళో కూర్చోబెట్టుకోవడానికి తన బిడ్డలు ఎప్పుడొస్తారా కూర్చోలేను, నువ్వు వెనకాల వాళ్ళకి అడ్డొస్తున్నావు పాపం కూర్చో అమ్మ, కొద్ది కాలు జాడించి రెండు ఒకసారి నీనల్లా బాబుజీ అనేవాడు అలా. అందరూ ఎప్పుడొస్తారా నా పిల్లలు ఎప్పుడొస్తారా, ఒళ్ళు అలాగ ఊడి ఇంత పెద్ద చేసుకుని కూర్చుంటే పాపం మా ఐసీఆర్సి ఆ కోడల రూపంలో ఏదన్నా అవనండి, ఈ సంవత్సరం నిలకడగా ఐసీఎస్ ఒకసారి నీ కాళ్ళు కూడా దాడించుకో పర్వాలేదు, నేనేమనలే. అయినా మా కాంతి రప్పించిందే నిన్ను కదా. ఏం కాంతి ఉన్నావా? కాంతి కాంతే ఎక్కడున్నావమ్మా? వెనకాలన్నా అవి చూసావా? మా అమ్మ కరెక్ట్ ఏదో ఒకటి బాబుజీ దగ్గర కోడల్ని ఇచ్చారు మొత్తానికి. ఇచ్చేంటంటే ఏమన్నావా అని ఎందుకు? అసలు వీళ్ళు ఎక్కడుందో తెలుసా సుదర్శన? ఎక్కడున్నారా? అది గేర్ రాడ్డా లేకపోతే గేర్ రాడ్డా లేకపోతే క్లచ్ ఆ స్టీరింగేనా? ఆ స్టీరింగ్ ఎక్కడన్నా ఎందుకైనా మంచిది గోడట్టు ఉంటేనా? లేడా ఉన్నాడా? లేదే నాకు వకాలు తప్పించుకున్నారు కొంతమంది. మీ ఉపన్యాసం అంతసేపు మాత్రం అసలు కదలకుండా కూర్చుంటున్నారండి. పార్టీ పెద్దగా ఉందనుకో, ఇప్పుడు సుదర్శన పార్టీ, నువ్వు ముసలివాడు అయిపోయావరా, కూర్చోడు. ఇప్పుడు ఆనందం ఎవరిదంటారు? ఇప్పుడు ఏమయ్యా మళ్ళా అన్నమాట, హైదరాబాద్ లో ఉంటే బాగుండా, ఆయన నవరాత్రులు అన్నాడు, అక్కడ నవరాత్రులు జరుగుతున్నాయి, బాబుజీలా ఉపన్యాసం చెప్తూ ఉంటారు, అక్కడ జనమంతా ఉంటారు. అవును, రోజుకోసారి తలుచుకున్నావో, రెండు సార్లు తలుచుకున్నావో, నాలుగు సార్లు తలుచుకున్నావో, లేదండి నేను చాలా సార్లు తలుచుకున్నానంటే 14 సార్లు తలుచుకున్నావేమో అక్కడ ఉంటే కదా. ప్రతి నవరాత్రులకి రా నాన్న, అవును కదా, ఎవరేమనుకోరు మనలో మనమాట, మన ఇంట్లో మన ఏంటంట. చూసారా మరి, మరి ఎందుకంటే మన తల్లి తండ్రి ఆ ఒళ్ళో కూర్చున్నాం వాడిని వాడిని అంటున్నారు. రాజుగారు మీరేమనుకోకండి, ఎందుకంటే లలిత శాస్త్రనామం చేయించి చేయించి విడిచేద బాబుజీ, ఇదిగో ఇప్పటికి తీసుకొచ్చారు ఇక్కడికి. లలిత శాస్త్రనామం పారాయణ ఇచ్చారు కేశవ నిలయంలో. నేను నా చిన్నతనం నుంచి అలా పరిచయం నాకు. పాపం బాబుజీ చెప్పమంటే కూర్చో, మంచివాడు సహృదయుడు సార్. అందుకని ఎవరిదండి ఇప్పుడు ఆనందం, ఎవరిది, ఎవరి ఒళ్ళో పడుతోంది బాబుజీ? మనం అందరం రాబట్టి ఆయన ఒళ్ళో పడుతోందా? ఆలోచించండి, ఆయన ఒళ్ళో పడుతోందా? ఎవరి ఒళ్ళో పడుతోంది? మన ఊళ్ళోనే పడుతోంది. మన ఇల్లు మనం చక్కబెట్టుకుంటున్నాం, మన సంస్కరింపబడి చేసుకుంటున్నాం, మనం మన మనసుని సంస్కరింప చేసుకుంటున్నాం, పుణ్యం చేసుకుంటున్నాం. అందుకని మన జీవితాన్ని పునీతం చేసుకోవాలి అనుకున్నప్పుడు మహాత్ములు చూపించిన త్రోవ అమ్మ నవరాత్రులు. ఎన్నెన్నండి, అప్పుడు రావాలంటే సెలవులు లేక మా గురు సోదరులు వాళ్లకు కూడా గురుదేవులు అంటే మదర్ సీరియస్ అని ఇది వెంకటరత్నం గారికి, పాపం ఇక్కడికి రావాలి కొంకు పూజకి, ఆయన అర్జెంటుగా అక్కడక్కడ సంతకం పెట్టాలి, వెళ్ళిపోయాడు ఆయన, రాలేదు, ఇక్కడి నుంచి టెలిగ్రామ్ ఇచ్చారు మదర్ సీరియస్ అని. రెండు అర్థాలు ఉన్నాయి మదర్ సీరియస్ అంటే, మదర్ సీరియస్ అంటే రెండు అర్థాలు అంతే. ఆయన వచ్చేంత వరకు స్వామి పూజలో కూర్చోవాలి, నామాలు చదివించుకోవడం కోసం. ఎంత దయండి మన గురించి, ఎంతమందిని ఉద్ధరించిన తండ్రి మనని ఉద్ధరిస్తున్నాడు. అందుకనే అక్కడ ఉన్నటువంటి ఆ ఉపకారాన్ని మనం తీర్చుకోలేం. ఆత్మకే ఉపకార కా హమ ఋణ చుకా సకతే నహీ, ఆత్మకే ఉపకార కా హమ ఋణ చుకా సకతే నహీ, ఆత్మకే ఉపకార కా హమ ఋణ చుకా సకతే संसार के आधार हो, हे दयामय आप ही संसार के आधार हो, संसार के आधार हो, संसार के सरकार हो, हम सबके पालन आ గురుదేవులిచ్చినటువంటి మహాప్రసాదం అండి ఇది కూడా. మనకి తెలిసిన ఉపకారం తీర్చుకోవడం అనేది, నాన్న నాన్న పెద్దవాడయ్యి పిల్లల్ని కన్నా తర్వాత చిన్నప్పటి నుంచే నాన్న వాళ్ళ నాన్నని అడిగట కొడుకు, నాన్న నేను కూడా నాన్న అవ్వాలంది, నేను కూడా నాన్న అవ్వాలనుంది. చిన్నప్పుడు అంటే నాన్న అయిపోతాడా? వాడు సర్దుకుంటాడే, నాన్న నేను నిన్ను నాన్న నాన్న అంటున్నాను కదరా నాన్న, ఇంకా ఇంటి కాదు, నీలాగా కండువా వేసుకుని వ్యవహారం చేస్తూ నేను కూడా ఏంటి పిల్లల చేత నాన్న అనిపించుకోవాలంటే ఎవరవ్వాలి, నాన్నంతటి వాడు అవ్వాలి, నాన్నలాగా కష్ట సుఖాలను అనుభవించాలి, అప్పుడు కదా నాన్న అయ్యేది. అలాగే ఇక్కడ కూడా గురుదేవులు తన యొక్క గొప్పతనాన్ని మనకి మంత్రమును అందుకోలేము, గుర్తించలేకపోతున్నాం. ఆపకే ఉపకారికే హమ రుణుచుక సక్కుతేనే మనం రుణం తీర్చుకునేటువంటి మన దగ్గర శక్తి లేదు. రుణుచుక సక్కుతేనే జన్మలెత్తినా కూడా మనం రుణం తీర్చుకోలేమండి. ఆ గురువులు అంత గొప్పవాళ్ళు. రెండు చుక్క సక్కతేనై నీ కృప లేకుండా శాంతి సుఖం అనేటువంటి దానికి సారము ఎలా పొందగలుగుతామండి? ఆయనకు కృప లేకుండా శాంతి సుఖం అనేటువంటి దాని సారాన్ని మనం పొందలేము. కృప ఉంది కాబట్టి మనం వినడం కాదు, పొందగలుగుతున్నాం. మనకి అది ఎంత దయామయుడు ఆయన. ఆప్హి అంటున్నారు బాబుజీ గారు, ఆప్హి. ఏం చెప్పండి, చెప్పాడు అందులో ఆయన, ఏముంది అందులో? ఆప్హి అంటున్నారు, టేన్ నువ్వే, నువ్వు లేకుండా ఏది లేదు, నువ్వే అన్నిటికీ సంసారికే ఆధారహో. ఆప్హి కర్తారహో, ఈ జగత్ రావడానికి కారణము నువ్వే. హమ్ సబ్కే పాలనహారహో, సృష్టి స్థితి లయలు చేయడానికి కారణం నువ్వే, నువ్వే. ఇక్కడ జగన్మాత రూపంలో మనకి నువ్వే. అందుకనే అమ్మ అనంత శక్తి స్వరూపం కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయలు ఏదో ఒకటి మాత్రమే చేయగలరు, కానీ రాక్షసులు చాలా తపస్సులు, అది కూడా ఘోర తపస్సులు చేసే బట్టి, రాక్షస తపస్సు ఘోర తపస్సులు చేసేసరికి అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా చాలలేదు. అందుకనే అనంత శక్తి మళ్ళా తనను తాను సృష్టించుకొని ఆ అమ్మ గో ఆ అసురుని నోటి వెంట, మనం మొన్న గుర్తించాం ఏమని, సరస్వతీదేవి అయ్యి నాలిక మీద ఆడంతరాడాలే రాక్షసుడు, వాడంతా వాడలేదు. వరం కోరుకునేటప్పుడు అసలు మృత్యు లేకుండానే కోరారు రాక్షసులందరూ కూడా, మళ్ళా వీళ్ళు దానికి యాక్సెప్ట్ చేయకపోతే పాపం వాళ్ళ మేధస్సును ఉపయోగించి తెలివితేటల్ని అదేదో గొప్పగా కోరేసుకుంటున్నాం అనుకుంటూ, అనే లోపలున్న దివ్య శక్తి సరస్వతీమ తల్లి, అనంత శక్తి అక్కడ సరస్వతీదేవిగా ఉండి ఆ నాలిక మించి ఏం కోరింది ఆ స్త్రీ? ఏం చేస్తుంది స్త్రీ తప్ప అన్నాడు ఆయన. అనేసరికి వెంటనే అసలు ఆ స్త్రీత్వమే కదండి కామానికి ప్రకృతి కదా, కామానికి కారణమవుతోంది అక్కడ. అందులో అదే రూపంలో మళ్ళా కామం చేత పీడింపబడుతున్నాడు. అమ్మ యొక్క దివ్యమైన సౌందర్యం చూస్తే ఎవరాగలరండి? అమ్మ అని వెళితే అప్పులు చేర్చుకుంటుంది, కానీ ఇంకొక రూపంలో వెళితే అమ్మ ఒప్పుకుంటుంది. అక్కడ సౌందర్యం అంటే ఆవిడ సౌందర్యాన్ని పిల్లలు కూడా అనుభవించవచ్చు. ఎలా అనుభవించు, అమ్మా ఎంత బాగున్నాయండి, అంత బాగున్నాను ఏంటో నేను అని పాపం సిగ్గుపడుతుంది ఆవిడ. మగుడి దగ్గర సిగ్గుపడే వేరే, ఆ సిగ్గు వేరండి, మీ ఆడవాళ్ళందరికీ ఉంటుంది కదా, అయ్యి అంతసేపులేండి ఇది అని అంటుంది ఆడ, అంటారు ఆడవారు. ఇక మగవాళ్ళంటే అవునే ఎంతసేపులే నీ చెవడపోసే ఎంతవరకే కదా అంటాడు బాబు, అంతే కదా, అంతే కదండి. కానీ ఇక్కడ అమ్మ రూపంలో ఉన్నటువంటి, అమ్మలో ఉన్నటువంటి దివ్యమైన సౌందర్యం మారదండి, అది ఆత్మ సౌందర్యం కదా. అందుకని అదే తల్లి అందంగా ఉండి పిల్లల్ని నలుగురు వచ్చి అమ్మ ఎంత బాగున్నావే, వెంటనే నాన్నకి దానికి ఉగ్రస్థనం వస్తుంది. ఇది ఎప్పుడన్నా అడిగేవేంటి నువ్వు? మీ పిల్లల్ని అడగలేదా? నేను ఎప్పుడన్నా బాగుంటానని అడిగేవారు? అడగలేదా? నాన్న నీకు గెడ్డం గుచ్చుకుంటుంది నాన్న, ఎలాగ నాన్న ఎప్పుడు గెడ్డం ఇస్తావు అనలేదు వాళ్ళు. అంటుంది కదా, మరి అదే మరి నీలోంచి వచ్చిందే, అది నీలోంచే వచ్చింది, కానీ నీ గడ్డే అడ్డవుతుంది దానికి గుచ్చుకుంటుందిరా మరి, కూర్చోలే. ఓ అది కూడానా, మళ్ళీ ఏం చేస్తానులే కూర్చో. మనకి ఆస్థాన మంగళవాడు ఇంకా లేడు అనుకుంటా, క్షౌర కర్మవాడు లేకపోతే. ఓహో అది కూడా మనం అక్కడ 100 రూపాయలు ఇస్తే గానీ ఆ గడ్డని చేయించుకోమేమో, 200 అప్పుడే అది చేయించుకున్నట్టు లెక్క. కనీసం 500 వద్దులే కూర్చోలు, వద్దులే పాపం వద్దులు. అమెరికాలో ఉన్నవాళ్ళు కూడా చాలా మంది ఎవరి గడ్డం వాళ్ళు తీసుకుంటారా, ఎవరి తల కూడా వాళ్లే కటింగ్ చేసుకుంటారు. ఎక్కడికక్కడే వెంకటలక్ష్మి. ఇంకోటి చెప్పరాండి, బావజీ మహారాజు అమెరికా వచ్చారు. అమెరికా వెళితే 82లో ఇదే క్షౌరకర్మ చేయించుకోవాలి, స్వామికి బాగా పెరిగింది. అదే మా శంకరన్నయ్య వారి ఇద్దరు కలిసి వెళ్లారండి, చేయించుతాను బాబు చాలా మాసిపోయింది అని తీసుకెళ్లారు. తీసుకెళ్తే బాబుజీ ఇక్కడ వెయ్యి, మనమంతా శుభ్రంగా కట్టింగ్ కదా, అందులో స్వామి వెళ్లగానే అక్కడ బిల్లు కట్టడం చూశారట, $10 బిల్లు కట్టడం చూశారట. చూసిన తర్వాత ఏంటి ఇంత, ఏంటి క్షౌరం చేయించుకుంటే 10 రూపాయలండి మన ఇండియాలో ఎంత అయింది అని ముందర స్వామి అన్నట. ఇక కూర్చున్న తర్వాత మరి అది మళ్ళా మళ్ళా రాకూడదు కదా, అందుకని ఇక్కడ వెయ్యి అన్నట్ట, ఇక్కడ వేస్తుండ మన కాదు ఇక్కడ వెయ్యి అన్నట్ట. మరి ఇక వాడిని ఇక్కడ వెయ్యి ఇక్కడ వెయ్యి ఇక్కడ వెయ్యి ఇక్కడ వెయ్యి. వాడు 30 రిప్పులు వేడి 3 చెరువులు తాగి ఇంటికి వచ్చిన తర్వాత డాక్టర్ గారు ఒకటే నవ్వు, అమ్మ నాన్నగారు చూడమ్మా ఇట్లాగా కటింగ్ వేయించుకుంటాగాని. ఆ ఒక్కసారి వేయించుకున్నారండి $10. మళ్ళా సారంతా మీరు చూడండి, చక్కగా గిరిజాలు కూడా తిరిగి ఏంటి మళ్ళా ఆ ట్రిప్లోనే రావటమే, మళ్ళా వెళ్ళలేదు ఇక ఇది బార్బర్ షాప్కి వెళ్ళా. వచ్చి ఎక్కడికి వచ్చారంటే తిరుపతి వెళ్ళి తిరుపతిలో ఏదైనా మొత్తం గుండు చేయించేసుకుని అలా 2 సార్లు అమెరికా నుంచి రాగానే తిరుపతి వెళ్ళి గుండు చేయించుకుని ఇక్కడికి వచ్చారు. అంటే ఎవరికి సంపాదించి పెడదామనండి ఇదంతా? ఆయన అంటే మహానుభావులు వారి కింద ఏ కొంచెం ఖర్చు అయిపోయినా నా పిల్లలకి ఎక్కడ తక్కువ అవుతుందో అని ఏ తండ్రి చూస్తున్నాడండి ఇప్పుడు అలాగా? కన్నతండ్రుల్లో కన్నతండ్రి ఏమో 2000 అంటాడు, కొడుకేమో 5000 లేకుండా ఎలా నాన్న అంటాడు. ఖర్చు కంటే 60000 ఏంది ప్రపంచం. కానీ ఈ తండ్రి అలా కాదు, రోజున సయత్ ప్రమాణం కురితే లోకస్తగాను వర్తతే. చేసి చూపించారండి మహానుభావులు. ఆయనకేంటి లోటు? ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రహ్మరథం పడుతుండేవారు, కానీ దానికి ఎక్కడ తల ఎక్కడ అసలు వంగల అసలు తావివ్వల అసలు. అందుకనే ఆధ్యాత్మికంగా సంపదకి మనకి తండ్రి అయ్యారు వారు. అంతేగాని ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం? ఎక్కడో మీరు కూడా ఎక్కడో ఉన్నారా? ఆపకే ఉపకారక అమరుణొచ్చు. అది ఎప్పుడో అయిపోయిందిరా, అది ఎప్పుడో అయిపోయిందా? అమ్మది ఆత్మ సౌందర్యం, ఆత్మ సౌందర్యం అండి అమ్మది. అదే తల్లి, మాతృస్థానంలో ఉన్నటువంటి తల్లి అందంగా అలంకరించుకుని పిల్లలందు చాలా బాగున్నావు అంటుంటే తండ్రి వెళ్ళి నేను అందంగా లేనా, నేను కూడా అందంగానే ఉండుంటాను అంటే పిల్లలు ఏమంటారు తెలుసా అప్పుడు? పర్వాలేదు బాగానే అంటారు. అంటే అనాల్సిందే, ఎందుకంటే అక్కడ స్త్రీ సౌందర్యమే అక్కడ గుణానికి కారణమవుతుంది. అది ప్రకృతి, అది ప్రకృతి. ఎవరైతే ఆత్మ సౌందర్యానికి వారసులు అవుతారో వారు ఎట్లా మహానుభావులుగా మహాత్ములుగా ప్రపంచంలోనే వాళ్ళు ప్రకాశిస్తారు, ప్రపంచంలోనే ప్రకాశిస్తారు. అటువంటి వాడండి మన తండ్రి, అటువంటి ప్రభు ఆచరించి ఆచరింపచేసేవాడు. కాబట్టి అమ్మ ఆరాధనలు అనేటువంటివి ప్రతి వాళ్ళం పుట్టింటికి రావాలి. మీది మనందరం కలిసి చేసుకోవాలి. ఏ ఒక్కరిదో కాదు ఇది అశ్రమం. ఎవరిది అంటే ఏ భక్తి ఎవరి భక్తి ఏ భక్తి ఎవరిది ఏమైతే అక్కడ దాన్ని ఆస్వాదించగలదో ప్రతి ఒక్కరిది అయి ఉన్నది. అంతే మనం చేసుకోగలిగి. కాబట్టి జగన్మాత అటువంటి అసుర శిక్షణ, అలాగే దేవతా రక్షణ చేస్తూ మహిషాసుర మర్దిని అయి చక్కగా మహారణంలో అడుగుపెట్టాం. మనలో ఉన్నటువంటి ఈ నవరంధ్రాలతో కూడినటువంటి దేహాన్ని చక్కగా ఇందులో వేసి ఉండబట్టి ఏమవుతుంది, పునీతమవుతోంది ఈ నవరంధ్రాలతో కూడినటువంటి దేహం. ఒకనొకసారి చెప్పారు మా భీమవరం సత్సంగాల్లో, నా ఫస్ట్ సత్సంగాలు స్వామి అక్కడ ప్రసాదించారు భీమవరం సత్సంగాలు. అప్పుడు మన సంపత్ గారు మాట్లాడారు ఏమనంటే, జల్లెళ్ళలో నీళ్లు పట్టుకోవాలంటే ఎవ్వరూ పట్టుకోలేరు, జల్లెడితో నీళ్లు పట్టాలి అన్నారట ఒక ఆయన. పట్టాలంటే జల్లెడితో నీళ్లు పట్టడం చాలా దుర్లభం అవుతుంది. కానీ ఆయన ఏం చేశాడంటే ఆలోచించి జల్లెడిని ప్రవాహంలో వేసేశాడు. కొన్నాళ్ళు ఉంచేశాడు ప్రవాహంలో. ఉంచితే ఈ ప్రవాహంలో నీరు కొట్టుకెళ్తున్నప్పుడు ఆ ప్రవాహంతో పాటు మట్టి ఇసుక కూడా వెళ్తుంది కదా కొన్నాళ్ళకి, అందులో ఆ చిల్లు నిండిపోయినాయి ఆ మట్టితో. కొన్నాళ్ళ తర్వాత ఆ జల్లెడ లేపేసరికి నీళ్లు పట్టుకోగలిగాడు అనుకున్నట్టుగా. అలాగే ఈ నవరంధ్రాలతో కూడినటువంటి దేహాన్ని ఇగో మహాత్ములకి ప్రసాదిస్తున్న ఈ సత్సంగం అనేటువంటి సంగమంలో, ఈ సముద్రంలో ఈ నవరంధ్రాలతో కూడినటువంటి దేహాన్ని వేసి ఉంచితే దీనికి ఉంటాయి రాకడ పోకడలు ఇవన్నీ రకరకాలుగా. కానీ వేసి ఉంచేస్తే ఏదో ఒక రోజుకి తప్పకుండా ఇది అతి తొందరలోనే ఇంద్రియాలన్నీ పునీతమయ్యి ఇంద్రియాలు కడిగిన జన్మ ధన్యత చెందుతుంది. మీకు గుర్తుందా, గుర్తుందని అని మనకి నవరంధ్రాలతోనో ఏముంటే ఏంటండి, గురుదేవులు ఉన్నారు మనకి కాబట్టి, అటువంటి తల్లినిచ్చారు మనకి, జగన్మాత సేవనిచ్చారు మనకి. అమ్మ చూడండి, అమ్మ అంత కాళీమాత రూపంలో ఉన్నా కూడా మహిషాసుర మర్దినిగా మనకి చక్కగా మనకి నవ్వొస్తుంది దాన్ని చూస్తుంటే. మీకు వస్తుందో లేదో, నాకైతే నవ్వొస్తుంది. ఎందుకంటే నాలుగు బయట పెట్టింది కదా, మనం అన్ను ముద్దు పెట్టుకోవచ్చు చక్కగా. పెట్టుకోట్లేదా, పెట్టుకున్నాం మనం అందరం. అమ్మ దగ్గరికి తారతమ్యం ఉందండి, మగపిల్లలు ఆడపిల్లలు తేడా లేదు అక్కడ. అమ్మ భావంలో చక్కగా ముద్రలో మనసు లోపలికి వెళ్లి అమ్మకి నగసిక పర్యంతం ఆవిడది ఆనందము తృప్తి మొదాన్ని కలిగించేది ముద్దు అంటే ఆనందాన్ని కలిగించేది. కాబట్టి అటువంటి తల్లి నీకేం భయం నేను ఉండగా అని అమ్మ చక్కగా అలాగా ఆనందంగా మనకి దర్శనమిస్తుంటే ఎంత బాగుందో. కాబట్టి అటువంటి అమ్మ అనురాగంలో ఉన్నాం, అమ్మ దృష్టిలో ఉన్నాం. అమ్మగా మనకి గురుదేవులు మనకి ఆలన పాలన చేస్తూ చక్కగా జ్ఞానక్షీరాలను ఇస్తున్నాడు. మనం బజ్జ నిండా తాగడమే, మన జీవితం అంతా తరింపు చేసుకోవడమే, ఇవి ఉన్న ప్రపంచంలో ఉన్న ఆ ఉనికిని గుర్తించడమే, తన ఉనికిని తాను గుర్తించడమే. అటువంటి శక్తిని భక్తిని అఖండ సాధన సంపత్తిని శ్రీ గురుదేవులు మనందరికీ ప్రసాదించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. అఖండ భక్తి జ్ఞాన వైరాగ్యమును ఆయుర రోగేశ్వర్యములను పుత్ర పౌత్ర ధనధాన్యములను నిరంతర భగవన్నామామృత రసాస్వాదనని ప్రసాదించి ఆత్మానందాన్ని ప్రసాదించి సర్వదా జగన్మాత జగన్నాథులు గురునాథులు మనని అనుగ్రహించుగాక. సుఖీ భవ, సుఖీ భవ. హరే ఓ Oh.